భగవద్గీత 17వ అధ్యాయం 3వ శ్లోకం సత్వానురూప సర్వస్య శ్రద్ధాలోకి భారత శ్రద్ధామయం పురుషో యోగశ్రీవృత వ్యవస్థ. అనువాదం. ఓ భారత, మనిషి తనకు కలిగిన వివిధ గుణాల స్థితిని అనుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను పొందును. అతని గుణాలను అనుసరించి అతని శ్రద్ధ ఒక విధంగా ఉండును. చెప్పండి. ఓ భారత, మనిషి తనకు కలిగిన వివిధ గుణాలను బట్టి సంబంధితమైన శ్రద్ధను కలిగి ఉంటాడు. అతని గుణాలను అనుసరించి ఒకనొక శ్రద్ధను కూడి ఉండును. తాత్పర్యం, మానవుడు ఎటువంటి వాడైనా శ్రద్ధను తప్పక కలిగి ఉండును. కానీ అతడు తనకు కలిగిన గుణాలను అనుసరించి సాత్వికము, రాజసికము లేదా తామసికమైన శ్రద్ధను కలిగి ఉండును. ఈ విధంగా శ్రద్ధను అనుసరించి సాంగత్యము కూడా వెతుకును. కానీ 15వ అధ్యాయంలో వివరించినట్లు ప్రతి జీవుడు కృష్ణ భగవంతుడి యొక్క అంశ అయి ఉన్నాడు. ఆ కారణంగా అతడు 3 గుణాలకు అతీతుడు. కానీ అతడు కృష్ణ భగవాన్తో తన జల సంబంధాన్ని మరిచి భౌతిక ప్రకృతితో సంబంధానికి వచ్చినప్పుడు గుణముల ప్రభావంలో పడి అతను వేరొక శ్రద్ధను ఏర్పరచుకుంటున్నాడు. బంధమును కలిగి కృత్రిమ శ్రద్ధ భౌతికమే. అనగా జీవుడు వివిధ భావాలు, జీవిత పద్ధతులను కలిగి ఉన్న అతను వీటికి అతీతుడు. కనుక కృష్ణ భగవంతో తన గల నిత్య సంబంధాన్ని పునరుద్ధరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి గుణముల యొక్క మలినము నుంచి శుభ్రపరచుకోవాలను. భగవంతుని చేరుకు అది ఒక్కటే మార్గమైనది, అది కృష్ణ చైతన్యము. దివ్యమైన కృష్ణ చైతన్యంలో మనిషి స్థిరంగా ఉన్నచో పూర్ణతను పొందును. మనిషి ఈ ఆత్మానుభవ మార్గాన్ని స్వీకరించడంతో ప్రకృతి గుణములచే ప్రభావితుడు కావలసియే ఉండును. ఈ శ్లోకంలో శ్రద్ధ అనే పదము ముఖ్యమైనది. శ్రద్ధ సత్వగుణం వల్ల వృద్ధి అవును. మనిషి శ్రద్ధ ఏదైనా ఒక దేవత ఎందు కానీ, కల్పిత భగవంతుడు ఎందు కానీ, ఊహాకల్పన ఎందు కానీ ఉండవచ్చును. కానీ దృఢమగు శ్రద్ధ సత్వగుణం యొక్క ఫలితమే ఉన్నది. బద్ధ జీవితంలో ఎట్టి కర్మ పూర్తిగా పవిత్రము కాక గుణములతో విస్తృతమైన వలన అది శుద్ధ కర్మగా భావించబడదు. దివ్యమైన శుద్ధతత్వం ఉండే కృష్ణ భగవంతుడి యొక్క నిజతత్వాన్ని మనిషి తెలుసుకొనగలడు. మనిషి శ్రద్ధాపూర్ణముగా శుద్ధతత్వమునందు ఉండనంత వరకు భౌతిక గుణములచే ప్రభావితం అవుతూనే ఉండును. ప్రకృతి గుణములు హృదయమునందు నిండి ఉండితే దాన్ని అనుసరించి అతని శ్రద్ధ ప్రతిష్ఠితమవుతుండును. హృదయమును తత్వగుణంలో తెచ్చుకొనతో అతను భగవంతుని భక్తి చేయగలడు. రజోగుణమునందునతో అట్టి శ్రద్ధ కలుగును. తమోగుణమునందునతో దానికి సంబంధించిన శ్రద్ధ కలుగును. ఈ విధంగా జగత్తునందు వివిధములైన ఆరాధనలు మనకు గోచరించును. ఆ కారణంగానే అనేక మతములు కూడా ఏర్పడినవి. కానీ నిజ ధర్మానికి సంబంధించిన శ్రద్ధ శుద్ధతత్వములందే నిలిచి ఉండును. హృదయం గుణములతో కలుషితం అవ్వడం వలన వివిధ ధర్మాలు నియమాలు మనకు గోచరించినవి. వీటిని అనుసరించి వివిధ పూజా విధానాలు ఏర్పడినవి. ఓం అజ్ఞాన శిబిరాన్ వశ్య జ్ఞానాంజన సలాఖయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం. అందరు చెప్పండి, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాదాన గౌరవంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఉంటుంది శ్రద్ధను బట్టి జీవితంలో కొన్ని నమ్మకాలు కలిగి ఉండి దాన్ని ఆధారంగా చేసుకొని కర్మలు చేస్తూ ఉంటాడు. తాత్పర్యంలో ప్రభుపాదాన్ని స్థిరంగా ఉండాలంటే మనం సత్వగుణానికి, సత్వగుణం అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్, మనం సత్వగుణంలో ఉన్నప్పుడు మన శ్రద్ధ స్థిరంగా ఉంటుంది. సత్వగుణంలో లేనట్టయితే మన శ్రద్ధ అప్పుడప్పుడు తగ్గడం పెరగడం మారడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ కూడా మనిషి జీవితాంతం మనిషి ఒక మార్గంలో పోవాలంటే అతనికి అనుభవం కలగాల, జీవితంలో ఒకే పద్ధతిలో స్థిరంగా ఉండాలంటే అతనికి దాంతో సుఖం కలుగుతూ ఉండాలా, దాంతో అతనికి మంచి గుణాలు కలుగుతూ ఉండడం, ఆనందం కలుగుతూ ఉండడం, తర్వాత అతను సంసారంలో కలిగేటువంటి సుఖ దుఃఖాలకు అతీతంగా మామూలుగా మనం చెలించిపోతూ ఉంటాం. దుఃఖాలు కలిగితే మన మనసు డిస్టర్బ్ అవుతుంది, సుఖాలు కలిగితే మనం కొద్దిగా గర్వానికి లేదా మనం గొప్పవాళ్ళు అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. ఈ మనిషి కూడా ఇట్లా మనసు ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. మనసు మారుతూ ఉందంటే మనం సుఖంగా ఉన్నట్లెక్క కాదు, దీన్ని మన వెతుకులాటలో ఉన్నట్టు కదా. మనసు మారుతూ ఉందంటే వెతుకులాట, పోతే ఇది చేస్తే అది చేస్తే అటు చేస్తే ఇటు చేస్తే. భగవద్గీతలో కృష్ణుడు పొద్దున కూడా నా దగ్గరికి ఎవరు వచ్చారు, వచ్చి మనోవిజ్ఞానం మానసిక శాస్త్రం కాలేజీలో మెడికల్ కాలేజీలో కూడా పూర్తిగా లేదు, మెడికల్ కాలేజీలో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆయన కూడా వాళ్ళకి అన్నీ తెలుసా, అన్ని రోగాలకు వాళ్ళ దగ్గర జవాబు ఉన్నదా, ప్రతి రోగాన్ని వాళ్ళు నయం చేయగలరా, చేయలేరు కదా. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇన్ని డిపార్ట్మెంట్లు పెట్టి అవన్నీ కూడా ఎక్కువగా శరీరానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కదా, ഒരു സിവിൽ ഹോസ്പിറ്റലാണ്. ഒരു കണ്ണ് വിഭാഗവും പണ്ടി വിഭാഗവും ചർമ്മ വിഭാഗവും എമുക്കൽ വിഭാഗവും ഗുഡ വിഭാഗവും కానీ మెంటల్ మైండ్కి సంబంధించినటువంటి జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది అక్కడ. ఈ మైండ్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. మీరందరూ కూడా ఎంతమంది సంబంధాలు పెట్టుకుని ఉన్నారు కదా, తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు, మీలో పిల్లకాయలు పిల్లకాయలు అర్థం చేసుకోవడం మీకు అప్పుడప్పుడు వీలు కాదు. వాళ్ళు ఎందుకు ఎట్లా అడుగుతున్నారు, ఎందుకు ఎట్లా చేస్తా ఉన్నారు, మీ పిల్లకాయలే మీరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు కానీ వాళ్ళ ఆలోచన మీకే అర్థం కాదు, తేడాలు వస్తాయి. వస్తాయో తల్లిదండ్రులు పిల్లలకి తేడాలు వస్తా ఉన్నాయి. అట్లాగే ఏ కారణంగానో ఒకళ్ళనొకళ్ళు నచ్చుబాటు చేసుకుని పెళ్లి చేసుకుంటారు. మీ అంతటి మీరే అమ్మాయి నాకు నచ్చిన, అబ్బాయి నాకు నచ్చినాడు, మళ్ళీ కుటుంబ జీవితంలో ప్రవేశించగానే మళ్ళీ ఏడు దొరుకులు. ఎందుకంటే మనసు ఆలోచనలు మారుతూ ఉంటాయి, మూడ్స్ మారుతూ ఉంటాయి, మీ ఇష్టాయిష్టాలు వేరుగా ఉంటాయి. సో ఏది కూడా అందుకంటారు, ఏది డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ బస్ నా పెళ్ళడానికి నా మనసు అంతా అర్థమైంది లేదా, మీకు మీ భార్య గురించి అంత అర్థమైంది ఏ రోజు ఆ రోజు వీటి తరగతి అయితే పనిచేస్తుంది వీటి తరగతి అయితే పనిచేస్తుంది అవునా కదా, ఎవరు చూస్తారు అని. మన భారతదేశంలో విదేశాల్లో మనం ఇటు తలకాయలు పెట్టుకొని రోజుకో మనిషిని ఎదుర్కోవాలా, కానీ భారతదేశంలో ఈ జ్ఞానం అంతా కూడా ఎంతో ఋషులు ముందు ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అటు పరిస్థితి పెట్టేటైతే వాళ్ళు ఈరోజు వీటితో కూడా అర్థం చేసుకునే వాడితో తిరిగి మళ్ళీ ఇటంతా అమెరికాలో ఉండేట్టుగా విదేశాల్లో అంతా కూడా. కానీ భారతదేశంలో ఈ మనోవిజ్ఞానం బాగా డెవలప్ అయింది కాబట్టి వాళ్ళని మనసులు కలిసే ప్రసక్తి లేదు. కానీ వాళ్ళని మనం జీవితం కేవలం వీటి కోసం కాదు, మనిషికి కొంత సపోర్ట్ అంటారు, మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు కంప్లీట్ కాదు, ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు కంప్లీట్ కాదు. అందుకే ప్రపంచంలో అందరూ కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయినా కూడా వాళ్ళు కలిసి చక్కగా ఉండడం అది వీలు కాదు. ఒక ఏనాడు బెల్గాన్ రథయాత్రకు వెళ్ళినప్పుడు ఒక స్టోరీ చెప్పాడు ఆ స్వామి. అంటే ప్రవచన స్వామి అంత కూర్చొని వింటున్నాను. అక్బర్ బీర్బల్కి చెందినటువంటి స్టోరీ. భాగవతం అంతా కూడా మనం చదివేది ఏ రకంగా మనుషులు భగవంతుని వదిలిపెట్టి ఈ సంసారంలో సంబంధాలు పెట్టుకుని పట్టుకుని వాళ్ళు మళ్ళీ సుఖపడలేక ఒకవేళ వాళ్ళు అడ్జస్ట్ అయి బతికినా కూడా వాళ్ళ ముందు వెనక వీళ్ళ వాళ్ళు చనిపోయి మళ్ళీ పరిస్థితి అంతా కూడా తారుమారు అవుతుంది. కాబట్టి ఆయన చదువుతున్నాడు భగవంతుడితో మనం సంబంధం పెట్టుకోకుండా భార్యాభర్తలు కూడా ఆఖరి దాకా జీవితాన్ని పెట్టుకురావడం కష్టమే. నువ్వు నన్ను సుఖపెట్టు, నేను నిన్ను సుఖపెట్టా, కానీ మారే మనస్సుని మనం ఎప్పుడు కూడా సుఖపెట్టలేమన్నా. అంతేకాకుండా మనం మన జీవితాన్ని పూర్తిగా బస్ అంటే ఎప్పుడైనా కొట్లాట ఏంటంటే మనం ఏదో తప్పని కోరుతాం. కొట్లాట ఏంటంటే అక్కడ ఒకళ్ళు పూర్తిగా గమని ఉంటే కొట్లాట అవకాశం ఉంది. బస్ తిట్టినా కొట్టినా నేను పడి ఉంటా. బతకడం కష్టం. అంటే ఎక్కడైనా గొడవలు జరగాలంటే ఇద్దరి మధ్య తేడాలు వస్తాయి, రెండు చేతులు కలిసి తప్పు వచ్చినట్టుగా ఇద్దరు మనుషులు కలవనప్పుడు గొడవలు వస్తాయి. గొడవలు లేకుండా బతకాలంటే ఒకటి పూర్తిగా తగ్గిపోయి భార్య కానీ భర్త కానీ బస్ మనం ఆఖరి దాకా పోవాలంటే ఒక పద్ధతి ఏర్పాటు చేస్తుంది. ఈయన ఎట్లున్నా కూడా నిన్న సర్దుకుని పోతూ ఉండాలి. ఈ స్టోరీ అంటే బీర్బలు అక్బరు, బీర్బలు మాట్లాడుతున్నాడు ఈ సంసారంలో ప్రతి మనిషి కూడా ఆడవాళ్ళకి లొంగి బతుకుతారు. అందరికి ఆశ్చర్యమైంది, నిజమే ప్రతి మనిషి కూడా ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళని సుఖపెట్టడం కోసం వాళ్ళు వాళ్ళ స్వతంత్రాన్ని వదిలిపెట్టి మనిషి తనందరి తానే కుటుంబంలో ప్రవేశించి వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఆయన బీర్బల్ అన్నాడు ప్రతి మనిషి కూడా ఆడవాళ్ళ ద్వారా కంట్రోల్ అవుతాడు. అక్బరు ఆయన వరకు ఒప్పుకున్నాడు నా పరిస్థితి అదే, కానీ ప్రపంచంలో అందరూ కూడా ఆడవాళ్ళ ద్వారా ప్రభావితం అవుతారని అన్నారు. అది ఎట్లా మనుషులు కొంత పట్టించుకోకుండా బతికే వాళ్ళు ఉంటాడు, లేదు లేదు అట్లా కాలేదు పరీక్ష పెడతాం. ఇప్పుడు ఆయన ఒక 200 కుటుంబాలని పిలిచారు. పిలిచి మీలో భార్య ద్వారా కంట్రోల్ కానటువంటి వాళ్ళు ఎవరంటే చేతులు ఎక్కడండి, అంటే ఎవరు చేతులు ఎక్కిన వాళ్ళు ఎవరు కనపడలే అంటే అంటే ఆయన మళ్ళీ గట్టిగా అడిగారు మీలో ఒక్కళ్ళు కూడా భార్య ద్వారా ప్రభావితం కాకుండా ఒకళ్ళు కూడా బతకడం లేదు అంటే అంటే మొత్తానికి ఒక ఆయన లేచి నిలబడ్డాడు. అప్పుడు అక్బర్ అన్నాడు ఇక కనీసం ఎక్కువ మంది లేకపోతే అందరూ కూడా భార్య తిరిగినట్టుగానే నడుచుకుంటూ ఉంటారు, కానీ ప్రపంచంలో ఉంటారు అట్లా కనీసం అంటే తన మాటను నెగ్గించుకోవడం. కానీ బీర్బల్కి నమ్మకం కుదరదు, అంటే దగ్గరికి పిలవడాన్ని మాట్లాడదాం అంటారు, దగ్గరికి పిలిచి అడుగుతారు ఏమైనా అసలు నీ భార్యను పట్టించుకోకుండా నువ్వు స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటావు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నా భార్య ఈ లేచి నిలబడడం అని అందుకే నేను లేచి భార్య మాట విన్న వాళ్ళు ఎవరు లేచి నిలబడి నా భార్య నిలబడని చెప్పింది అందుకే నేను నిలబడా. అంటే ఆయన ఇంకా పూర్తిగా భార్య లేని బతుకుతున్న కొంచెం గట్ పాయింట్ వచ్చి ఇక్కడ మనం కృష్ణ చైతన్యంలోకి వస్తే కానీ నిజానికి మనం ఏ రోజు ఆ రోజు మనం సతమతమవుతూ ఉండడం, సంకట పరిస్థితుల్లో పడడం, మనం ఏడుదిరుగులో ఉండడం, మనం స్వేచ్ఛగా సుఖంగా బతకాలంటే కృష్ణ చైతన్యం అవసరం. ఏ సంబంధం కూడా మనల్ని జీవితంలో సుఖపెట్టలేదు. నేను ఒకసారి కురుక్షేత్రంలో ఉంటున్నప్పుడు ఒక కుర్రాడు నా దగ్గరికి వచ్చేవాడు, ఆయన ఎన్ఐటీలో ఎంటెక్ చదువుకున్నాడు, బీటెక్ చదువుకుని ఎంటెక్ చదువుకుంటూ 5 నా దగ్గరికి వస్తా ఉన్నాడు. అతనికి పెళ్లి కాకముందు నుంచే కుర్ర వయసులో 5 బాగా తెల్లవారుగా ఉండడం జపం చేయడం అలవాటు. కురుక్షేత్రంలో మందిరం టౌన్లో ఉంది, ఇంజనీరింగ్ కాలేజీ టౌన్ నుంచి 7 దూరంలో ఉంది ఇంజనీరింగ్ కాలేజీ. కానీ బాగా ఈ తెల్లవారుజాము లేచి భగవన్ ఆడంలో మనస్సు కలిగే సుఖాన్ని గురించి కలిగి కాలేజీ 8 కూడా ఇంజనీరింగ్ కాలేజీ 8 ప్రారంభం అవుతుంది. ఆయన రోజు 4 పరిగెత్తుకుని మందిరానికి వచ్చేసి 4 నుంచి మందిరంలో ఉండి మంగళారు చూసుకుని జపం చూసుకుని మళ్ళ ఏడేళ్ళు జాగ్రత్త చేసుకుంటూ కాలేజీకి వెళ్తే బ్రేక్ఫాస్ట్ చేసుకుని అంటారు. ఇంట్లో వాళ్ళు అతను ఎంటెక్ అయ్యి మంచి ఉద్యోగం వచ్చింది ఫరీదాబాద్లో, వచ్చి మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగం వచ్చి ఆయనకి 50,000 60,000 రూపాయలు జీతం. మీకు తెలిసింది కదా, చదువు అయింది ఉద్యోగం వచ్చింది పెళ్ళి, జనాలు వెనకాల పడతారు తల్లిదండ్రులు, పెళ్లి చేస్తే పెళ్లి చేస్తారు. ఈయనకి ఇట్లా ఒంటరిగా ఉంటూ భక్తి చేసుకుంటూ ఉంటే కృష్ణుడితో సంబంధం కలిగి కానీ ఇవన్నీ అనవసరంగా పెళ్ళైన తర్వాత మళ్ళీ బిలకాయలు ఉండాలా, బిలకాయలు అయిన తర్వాత మళ్ళీ మామూలుగా అంత జీవితాంతా మళ్ళీ గాను బిందువులాగా వాళ్ళు ఏమి మనం బాధ్యతలు స్వీకరించాలా. అందుకని ఆయన పెళ్లి చేస్తున్న బయటకు పడితే మళ్ళీ నేను లేకుండా కూడా నేను బాగా బతకగలుగుతున్నాను, కానీ తల్లి ఒక్కడే కొడుకు, కానీ తల్లిదండ్రులు ఏం చేశారు లేదు లేదు చేసుకోవాలా. అందుకే తల్లిదండ్రులు అంటే కూడా ప్రేమ, అందుకని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు కూడా బలవంతం చేస్తున్నారు. భక్తిని పెళ్లి చేసుకుని కూడా చేసుకోవచ్చు కదా, ఉద్యోగం చేస్తే కూడా నేను భక్తి చేయాలి కదా. మొత్తానికి తల్లిదండ్రులు ఇద్దరు ఒత్తిడి చేస్తారు, తల్లిదండ్రులు అంటే అతనికి గౌరవం అందరికీ ఉంటుంది కదా, తల్లిదండ్రులు ప్రభావం పడి వాళ్ళు ఎందుకు తల్లిదండ్రులని బాధపడ్డాము, వాళ్ళు నేను భక్తి చేయదండ్రు లేదు సరే చెప్పి తొందరపడి మొత్తానికి పెళ్లి చేస్తున్నాడు. ఆయన తన చదువుకి తగ్గట్టుగానే ఆయన ఎంతకు చదువుకుని ఒక పిహెచ్డీ చేసినటువంటి అమ్మాయికి పెళ్లి చేస్తున్నాడు. బాగా చదువుకున్నవాళ్ళు ఢిల్లీ నుంచి, నేను ఇట్లా నెల్లూరు రాదనుకుని క్షేత్రం పోయి ఈ లోపల పెళ్ళి అయింది. 6 నెలలు తిరిగా తిరిగి నాకు ఒక ఫోన్ వచ్చింది, అక్కడ ఫోన్ వచ్చి మీరు ఈ కురాన్ ఇట్లా బతకమని చెప్పారా, మీరు ఇట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారా, మీరు ఆయన గురువు గారు అంటారు కాబట్టి మీరు చెప్పండి ఎట్లా బతకాలి మీరు చెప్పండి. ఇదేం విషయం ఏంటంటే ఈయన ఇట్లా తెల్లారో లేచి కూర్చున్నాడు జపం చేస్తుంటూ ఉంటాడు, కుటుంబం అయిన తర్వాత జోడెడ్డులాగా ఆయన అభిప్రాయాన్ని కొన్ని గమనించుకోవాలి కదా, అక్కడ సినిమా పోవాలనుకుంటుంది, హోటల్కి పోవాలంటే నేను లేచి తెల్లారు లేచి కూర్చుని జపం చేసుకుంటాం, ఆయన పూజలు చేసుకుంటాను, ఇటు చేసేటట్టు నేను పెళ్ళి చేసుకోవాలా, పెళ్ళిన తర్వాత భార్య యొక్క మనోభావాలు ఎవరు తెలుసుకోవాలి అని నాకు ఫోన్ చేసి మీరు రెండవసారి వెళ్ళి నేను చెప్పండి మా గురువు గారు ఇట్లా బతకడం కరెక్ట్ అన్నాడు అని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు మీరు ఢిల్లీ వచ్చి కొద్దిగా నేను చెప్పండి. సరే నేను ఢిల్లీ పోయినా, ఢిల్లీ పోయి విషయం ఏంటంటే చెప్పారు ఈయన ఇట బతకాలి అంటాడు ఆ అంత బతకాలి అంటాడు, కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత ఇద్దరు రాజీపడి బతకాలి కదా, అటు మీరు అబ్బాయికి నచ్చి చెప్పండి. ఆ అమ్మాయి అంటుంది ఈయన నేను చెప్పినట్టు బతకాల, ఈ అబ్బాయి అంటారు ఈయన నేను చెప్పినట్టు బతకాల, మళ్ళీ సమాధానం ఏంటి ఇద్దరికి. మనం భక్తులం కాదు దేవుడు తెలివి దాటిస్తాడు, నేను చెప్పాను ఇద్దరిని కూర్చోబెట్టి ఈయన తలకాయ పని చేసినట్టు ఆయన ఎక్కడ బతుకుతాడు, ఆయన తలకాయ పని చేసి ఆయన యంత్రం కాదు ఈయన ఈయన అటు చేస్తే అటు వెనకాల అంటే మన మోటార్ సైకిల్ ఎడగాలని తీసుకుపోతాను మనుషులంతా దొరికా. అంటే నేను చెప్పాను ఎవరు చెప్పినట్టు ఎవరు బతకట్లేదు, ఇద్దరు కూడా భగవద్గీతలో కృష్ణ చెప్పినట్టుగా బతికినట్లయితే అప్పుడు ఇద్దరు కూడా సుఖపడగలుగుతారు, ఇద్దరు కూడా అడ్జస్ట్ కాగలుగుతారు, ఎందుకంటే ఇద్దరి లక్ష్యం ఒకటి. ఇప్పుడు ఆమె లక్ష్యం కోసం ఈయన బతకాలంటే ఈయన ఎట్లా మనసును చంపు మనిషి మనసును చంపుకోలేము. తర్వాత ప్రభు పాద ఉదాహరణ ఇస్తాడు, మనం ఎప్పుడైనా ఒక నదికి కానీ ఒక సరోవరానికి కానీ వెళ్ళి మనం దానిలో ఒక రాయి వేసినట్టయితే రాయి పడంగా దానికి అలలు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అలలు వలయాకారం అలలు బయలుదేరుతాయి. ఇద్దరు వ్యక్తులు రెండు చోట్ల వేరుగా రాయి వేసినట్లయితే ఆ రెండింటిని చేసేటువంటి అలలు రెండు క్రాష్ అవుతూ ఉంటాయి కదా. కానీ ఇద్దరు రాయి ఒకే చోట వేసినట్లయితే క్రాష్ అవుతూ దాని బలంగా అలలు కలిసి అలలు వలయాలుగా బయలుదేరుతాయి. కాబట్టి ప్రపంచంలో మనుషులు అది భార్యాభర్తలు కానివ్వండి, తల్లిదండ్రులు పిల్లలు కానివ్వండి, లేదా ఏదైనా ఒక ఆఫీస్లో కానీ అందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు చూస్తుంటారు ఆఫీస్లో బాస్ ఉంటాడు, ఆయన సబార్డినేట్స్ ఉంటారు. ఆయన పద్ధతిలో నచ్చకపోవచ్చు, కానీ లోపల తిట్టుకుంటూ బయటికి అఫీషియల్ నేను వాళ్ళ కింద మనం పనిచేయాలి కాబట్టి బెదిరించడానికి లేదు, ఇంకా సతాయింపులు ఎక్కువ అవుతాయి. అంటే ఆఫీసర్ బెదిరించాడంటే పెద్ద తిరిగి దానికి మెమో ఇచ్చి నోటీస్ ఇచ్చి నేను వాళ్ళకి అధికారం ఉంది కానీ అడ్జస్ట్ అవుతుంది. కానీ నిజంగా మనం ఒకళ్ళు ఇంకొకరికి అన్యాయం చేయకుండా మనం సరిగ్గా బతకాలంటే ప్రతి మనిషి ఎవరికి వాళ్ళు భగవంతుడు చెప్పినట్టుగా బతుకుతున్నట్లయితే ఒకళ్ళు వాళ్ళు గౌరవించుకుంటూ ఏది కరెక్ట్. కాబట్టి నేను చెప్పేదండి, భార్య భగవద్గీత చెప్పినట్టుగా ఆమె బతకాలని ప్రయత్నం చేస్తుంటే భర్త ఆమెతో సహకరించాల్సి ఉంటుంది. లేదా భర్త కృష్ణ భక్తిలో పోతున్నాడు, భార్య ఆయనకు సహకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన తన స్వార్థం కోసం బతకట్లేదు. ఆయనతో సహకరించినట్లయితే మనం కూడా ఆధ్యాత్మిక ఎదగలిగి పాయింట్ వచ్చి ఆధ్యాత్మికంగా ఎదగినటువంటి వాళ్ళు బయట వ్యక్తుల మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఎదిగినటువంటి వ్యక్తి అంటే తనలో తాను ఇతరులు గౌరవించినా గౌరవించకపోయినా మనకి డబ్బు ఉన్నా లేకపోయినా ఏదైనా కృష్ణుడితో సంబంధానికి డబ్బుతో ప్రసక్తి లేదు. అలాగే కృష్ణ భక్తి చేయడానికి మనకి ఎవరి ప్రమేయం లేదు కదా. ఇప్పుడు ఎవరు చేసినా చేయకపోయినా మనం చేసుకుంటూ ఉండవచ్చు. ఇంట్లో భార్య పక్షం భార్యకి అది ఇంట్రెస్ట్ లేదు, మీరు చేస్తున్నట్టు అంటే నాకు చేస్తారు, ఇట్లా ఆరోగ్యంగా పోతూ ఉండొచ్చు. అంటే మనం ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ మనిషి కృష్ణ భక్తులకు రానట్లయితే ఆత్మకి కృష్ణుడితో సంబంధం ఉంది. మమైవాంసం జీవలోకే జీవభూత సనాతన కృష్ణుడు 15వ అధ్యాయం 6వ శ్లోకం అంటున్నాడు. మన కృష్ణుడితో సంబంధం ఉంటే మనం పూర్ణతను పొందుతాం. మనం కృష్ణుడితో సంబంధం లేకపోతే ప్రతి మనిషి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాదు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి కాదు, తర్వాత కుటుంబంలోకి వచ్చే పిల్లకాయలు లేకపోతే మళ్ళీ అదొక బాధ, ఇట్లా రకరకాలుగా ఫోకస్ మారుతూ ఉంటుంది. నేను పొద్దున కూడా వీళ్ళకి ఇంకో స్టోరీ చెప్పాను. ఒక ముసలాయన ఆయన బృందావనం పోతున్నాడు. ప్రతి మనిషి మనం బయట పోతున్నాడు కొన్ని డబ్బులు పెట్టుకుని దేవుడు పర్స్ పెట్టుకుంటాం కదా, పర్సు దేవుడు పర్స్ పెట్టుకుని ఆయన పోతున్నాడు. పర్స్ కాస్త పడిపోయింది దేవుడు నుంచి, ఆయన పోతున్నది బృందావనం. మరి డబ్బు లేకుండా అట్లా మనం దూర ప్రాంతానికి పోయినప్పుడు అందుకని ఆయన గాబరాగా ఎత్తుకుంటుంటే ఆ పర్స్ దానికి జారిపోయింది, ఇంకోటి చేతికి దొరికింది. నేను వెతుక్కుంటుంటే నా పర్స్ పోయింది, ఎవరికి దొరికితే ఏమిటి. వాళ్ళు నేను అంటా అంటాను మందిరంలో పర్స్ చూపించి ఎవరికి అంటే, మామూలుగా మనం పరీక్ష పెట్టినట్లయితే డబ్బాస్ అనేది అందరికీ ఉంటుంది, వాళ్ళు తీసుకుపోదాం చూస్తారు. కానీ మనం అడుగుతాం ఏందా కాదు తెలుసుకోవడానికి, ఫస్ట్ ఈ పర్స్ ఏముంది చెప్పండి అంటే ఈ పర్స్ కాబట్టి మీరు చెప్పలేరు చెప్పి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే పోలీసుల దగ్గరికి వెళ్ళినా వస్తువు తెచ్చుకోవాలంటే వాళ్ళు దాని గురించి చెప్పమంటారు, అది మీరు అడగంగానే మీకు ఇచ్చేది. అందుకని ఆయన ఆ పర్స్ దొరికిన అన్నారు, నీ పర్స్ గురించి చెప్పు, నువ్వు సరిగ్గా చెప్పగలిగినట్టయితే నీకు నేను ఎవరు పర్స్ పెట్టుకున్నారు తెలుస్తుంది. నేను చెప్పాను నా పర్సులో కృష్ణుడు బొమ్మ ఉంది, అని కృష్ణ భక్తుడు బృందావనం పెట్టినాడు చూస్తూ దాని మీద కృష్ణుడు బొమ్మ ఉంది. అప్పుడు ఆయనకి ఇస్తా అంటే అయినంత కృష్ణుడిగా నిజానికి పబ్లిక్ ప్లేస్ లో పర్స్ పెట్టుకుంటే మనకి జరిగే అవకాశం ఉంటుంది కదా. ఎవరు ఇస్తారు ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్ లో మన బంగారం నగబడిపోయినా ఎవరు జరిగేవాడు చల్లగా పట్టుకుపోతారు. ఈయన అనుకున్నాడు నేను కృష్ణ భక్తుడు ఆడా అన్న దేవుడు దేవలే ఇంత ట్రైన్లో పర్స్ పెట్టిపోయినా అది మళ్ళీ దొరికింది. తర్వాత ఆయన అన్నాడు కృష్ణుడు ఏ విధంగా ఆయన్ని జీవితంలో అన్ని విధాలుగా కాపాడాడు అంటే పర్స్ గురించి ఒక పెద్ద స్టోరీ ఉన్నది. వాళ్ళు మన ట్రైన్లో కూర్చున్న కాలక్షేపానికి ఒకరికొకరు చెప్పుకుంటా ఉన్నాం. ఆయన చెప్పమన్నాడు అంటే చెప్పాడు నిజంగా నేను చిన్నప్పుడు నా పర్సులో నా తల్లిదండ్రులు బొమ్మలు పెట్టుకునేవాడిని. నేను తల్లిదండ్రులు నాకు ప్రేమ వాళ్ళు అంటే నాకు తెలిసిందే తల్లిదండ్రులు నా పర్సులు నేను తల్లిదండ్రులు బొమ్మ పెట్టుకున్నాను అనుకున్నాడు. అసలు నా వయసు 15-20 ఏళ్ళు వచ్చినప్పుడు నాకు నా అందము నా వయస్సు నాకు నా మీదే ఆకర్షణ ఉండడం వల్ల నా ఫోటోని పెట్టుకున్నా దానిలో తల్లిదండ్రుల ఫోటో పైన ఆయన ఫోటో పెట్టేసుకున్నా. చేస్తుంటారు అందరు కూడా చేస్తుంటారు వయసు రాగానే మనం తల్లిదండ్రుల మీద ఆధారపడినంత వరకు అట్లా చేస్తుంటాం. మనం మనందరి మనం నిలబడంగానే తల్లిదండ్రులు కొద్దిగా సైడ్ అయిపోతారు. మన ఫోటో నేను ఉద్యోగం చేస్తున్నాను నేను చదువుతున్నాను తల్లిదండ్రులు చేసింది మనం మర్చిపోతాం. మనందరి స్వభావం అది తన ఫోటో పెట్టేస్తున్నాడు దాని మీద. ఆ తర్వాత మళ్ళీ వయసు వచ్చిన తర్వాత మనకి ఆకర్షణ కలుగుతుంది కదా, పురుషుడికి స్త్రీలకు ప్రతి స్త్రీలకు పురుషుడికి ప్రతి ఆకర్షణ. దానిలో పడి ఆయన ఫలానా అమ్మాయి అంటే మర్చిపోయి తర్వాత ఆ ప్రేమలో పడి దాన్ని పెళ్లి చేసుకుని దగ్గర తీసుకొచ్చి ఆయన ఎంతో నచ్చి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళం ఫోటో పెట్టినాడు తన ఫోటో పైన భార్య ఫోటో పెట్టేసుకున్నాడు. తర్వాత కుటుంబ జీవితంలో దానికి పరిణామం పిల్లకాయలు పెట్టారు. పిల్లకాయలు పెట్టగానే తల్లిదండ్రులు ఇద్దరి యొక్క ఫోకస్ పిల్లవాడి మీద చిన్న పిల్లవాడి మీద ఇది పిల్లవాడు కూడా ఆ పిల్లవాడి మీద ప్రేమ కలిగి ఇంకా భార్య మీద మోసిపోయిన దానికి ఆ పిల్లవాడి ఫోటో పెట్టి వాడిని చక్కగా చూసుకోవాలా ఆ పిల్లవాడు అంటే ప్రేమ పిల్లవాడి ఫోటో పెట్టారు. తర్వాత ఎదుగు వచ్చిన తర్వాత పిల్లవాడు మనకు తెలుసు చదువుకున్న తర్వాత ఆయన కూడా విదేశాలకు వెళ్ళవలసి వచ్చి వెళ్తూ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడే పెళ్లి చేసుకుని ఈయన మళ్ళీ జీవితంలో ఏమన్నాడు ఆయన కానీ మిగిలిపోయినాడు ఒంటరిగా. అందుకని చెప్పి ఆయన జీవితంలో ఒంటరితనాన్ని భరించలేక మళ్ళీ ఆయన ఆ భగవద్గీత తీసుకొచ్చి ఆ భగవద్గీతను చదివి ఆయన కృష్ణుని పూజించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే కృష్ణుని పూజించడం ప్రారంభించాడో ఆయనకుంటే భయాలు భవిష్యత్తు గురించి వరీలు ఇవన్నీ పోవడం ప్రారంభమైంది. ఎందుకంటే నిజంగానే కృష్ణుడు అనేవాడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు ఆయన భగవంతుడి సంబంధం కోసం ప్రయత్నించి భగవంతుడు కూడా ఇప్పుడు మేము కొంతమంది ఫుల్ టైం వచ్చి ఇస్కాన్లో చేరాము ఉద్యోగం వదిలిపెట్టేసి తల్లిదండ్రులు మన బంధువులు వదిలిపెట్టి ఎందుకంటే చదువుకుని కరెక్ట్గా భగవంతుడి గురువు నుంచి చదువుకుని నేర్చుకుని డౌట్లు అయిపోయినాయి. మనుషులు ఉంటారు పోతారు కానీ దేవుని మాత్రం ఖచ్చితంగా మనల్ని కాపాడతారు. తర్వాత మనం నిద్రపోతున్నా కూడా మనల్ని దేవుడు చూసుకుంటూనే ఉంటారు. కానీ నిజంగా మనతో పాటు కంటి రెప్పలాగా కన్నీకి కంటి రెప్పలాగా దేవుడు ఎప్పుడు కూడా తెలియగల వాళ్ళు గట్టిగా దేవుడిని నమ్ముకుని వాడు బాధ్యతలాగా మిగతా వాడిని చూసుకుంటూ ఉంటారు. మిగతా గట్టిగా చూసుకుంటూ మొక్కుబడిలాగా దేవుడి దగ్గర దండం పెట్టి వెళ్ళిపోవడం కాకుండా మీరు సీరియస్గా దేవుడు మీరు సీరియస్గా భక్తి చేసినట్లయితే భాగవతంలో ఉంది అకామవా తర్వకామవా మోక్షకామ ఉదారి తీవ్రమైన భక్తి యోగేన యజేత పురుష పరమ. తీవ్రమైన భక్తి యోగేన ప్రభుపాదు కూడా ఆయన ప్రచారం ప్రారంభించింది ఆ వయసులో. ఇదేదో ఆఖరి వయసులో ఫోటో అనుకోమాట. ఆయన ప్రచారం ప్రారంభించిందే 69 ఏళ్ళ వయసులో. ఆయన ఇల్లు వదిలిపెట్టి భార్య బిడ్డలు ఆయనతో సహకరించుకుంటామంటే ఆయన బాగోగం చదువుతుంటే దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఇంటి కుక్కల్లాగా భార్య బిడ్డలలోకి బతకాల్సి వస్తుంది. కానీ భగవంతుడు నమ్మినటువంటి వాడు ఆ రకంగా పడి బతకాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆయన చదివాడో ఇల్లు వదిలి పెట్టేస్తాడు. ఆయన నిజానికి భార్యా బిడ్డల మీద మోహం కొద్ది ఉండలేదు. భార్యా బిడ్డలు కూడా మేలు చేద్దామని ఉద్దేశంగా నెట్టుకొస్తున్నాయి 77 గడిచిపోయినాయి. కానీ భార్య సహకరించడం లేదు, పిల్లలు పట్టించుకోవట్లేదు, ఆయన ఇల్లు వదిలి పెట్టలేదు. భాగవతంలో చదివేది గత ఆయన ఎవరి కర్మల వల్ల అనుభవిస్తారు, నేనేం చేయగలను అని చెప్పి ఆయన 77 ఇల్లు వదిలి పెట్టేసి ప్రభుత్వ బృందావనం వెళ్ళి ఆయన ప్రచారం ప్రారంభించాడు. తర్వాత 12 బతికాడు ఆయన, 23 ఆయన శరీరం వదిలి పెట్టాడు. ఆయన ఆ రకంగా ఇంటి బయటకు వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నేను ఎట్లా భార్య బిడ్డల్ని వయసులో వదిలిపెడితే నా వయసులో ఎట్లా బతికితే ఎట్లా అట్లా ఉండేది. కానీ నేను గట్టిగా కృషి నమ్ముకుని ధైర్యం చేసి వదిలిపెడితే ఆయన అన్నాడు, దేవుడు నాకేం లోటు చేశాడు, అది ప్రపంచం అంతా కూడా ఉండడానికి వీళ్ళు, అది ప్రపంచం అంతా కూడా నాకు సేవ చేసేటువంటి తల్లిలు, ప్రపంచం అంతా కూడా నా కోసం కొడుకులకంటే కూడా ప్రాణాన్ని ఇచ్చేటువంటి శిష్యు వీడు. అంటే భగవంతుడు నమ్ముకునేవాడు, నిజంగా కృష్ణుని నమ్ముకునేవాడు జీవితంలో ఎందుకు వెనక్కి చూడాల్సినటువంటి పరిస్థితి రాదు. అటు ఇక్కడ పాయింట్ వచ్చి మనం మన స్వభావంతో మనం సంసారం వెతుకులాట్లు పెడతా ఉన్నాం. కానీ నిజానికి మన స్వభావం తమో గుణం రజోగుణం సత్వగుణం కాదు, మనది ఆధ్యాత్మిక గుణం. మనం ఆ స్థాయికి వస్తే కానీ అన్ని పరిస్థితులు మనం ఈత కష్ట నష్టాలు కానీ సుఖ దుఃఖాలు కానీ మనం మన మూడ్స్ మారకుండా ఉండాలంటే మనం ఈ గుణాలను దాటాల. ఇప్పుడు జరుగుతుంది అంటే మనిషి ప్రతి మనిషి కూడా తమో గుణంలో ఏం చేస్తూ ఉంటారు, తమో గుణంలో క్షుద్ర దేవతలను ఉపాసించడం, ఈ మనుషుల్ని వాళ్ళు ఆరాధించడం ఏమి చేస్తూ ఉంటారు. రజోగుణంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవతలను ఆరాధించడం. ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటామో అప్పుడు మనకి తెలుస్తుంది ఎవరు దేవుడు, ఆయన ఎలా పూజించాలి అని కూడా తెలియాలంటే. మామూలు వ్యక్తులు మీరందరూ కూడా చూస్తుంటారు, ఏదో గుడ్డేది చేలో పడ్డట్టుగా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఎప్పుడు అడగరు ఏంది వినాయకుడు ఏంది దుర్గ ఏంది శివుడు ఏంది బ్రహ్మదేవుడు ఏంది అడిగి ఎవరు దేవుడు ఎందుకు ఎలా ఏం అడగకుండానే ఎందుకంటే మన ఇంట్రెస్ట్ నిజంగా భోగాల్లో ఉంటుంది. సీరియస్ ప్రశ్నలు మనకి రావు ఇట్లాంటివి. ఎప్పుడైతే మనం ఈ గురువుల యొక్క సాంగత్యం చేస్తాం అప్పుడు ఏది చేయాలి ఎలా చేయాలి ఖచ్చితంగా ఏది చేయాలి ఎలా చేయాలి ఇది ఖచ్చితంగా సరైనది చేసినట్లయితే భగవంతుడు మనం వదిలి పెడతాడా. గీతలో ఒక శ్లోకం ఉంది, ఏ యదామా ప్రకృతి అంటే తాను సదయ ప్రజాన్యం మమ వర్తమాన వర్తంటే మనుష్య పాత తర్వాత. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అది ఇది అడగడం కాదండి, దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు నాతో ఎప్పుడూ ఉండండి, చాలా తెలివైనటువంటి ప్రార్థన. దేవుడు మనతో ఉంటే మనం దేనికి పెట్టుకోవాలి. కానీ మనం అంతా ఏం చేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్తాను అది ఇది మా అమ్మాయికి పెళ్ళేటే మీరు మా అబ్బాయికి ఉద్యోగం చేయండి నాకు ఆరోగ్యం బాగుపడేది ఇవన్నీ అడుగుతూ ఉంటాం. కానీ మనం దేవుడిని దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ ఆయన చూసుకుంటాడు కదా మనం మంచి చెడు అందరూ ఆయన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి హరినామ.